ஜயானாமந்தஸ்திமிருமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சங்கரஸ்ய சரிதா கதாம்ருதம் சந்திரசேகர குணானுகீர்த்தனம் நீலகண்டதவ பாதசேவனம் சம்பவந்து மம ஜன்ம ஜன்மனி. மானவ ஜீவிதம் வித்தேக ஏதோ ஒரு பவித்திரமான காரியக்கிரமான சாதிச்சக்கொண்டா சரீரம் விடுச்சுபெட்டம் தண்டக பரமேஸ்வர சேவலேன ஜீவிதம் வியர்த்தம். அதுக்கே சிவபுராணம்லோ சிவலிங்காலனி எலா பூஜிச்சாலி சிவலிங்க மகிமை ஏமிட்டி அனு அடுகுது ருஷுலு சௌனகாதுலு பாகா சதுவுக்குன்ன பண்டித்துலு நிரந்தரம் யாகம் சேசின வாழ்ளு அசலைன ஜ்ஞானம் கலிகின வாழ்ளு தன வியாமோகம் லேனட்வண்டி வாழ்ளு ஏமன்னாரோ தெலிசினா மா பூர்வஜன்ம சுகிருதம் வல்ல ஈ மானவ ஜன்மம் வச்சிந்தி. ఎన్నో జన్మలలో పుణ్యాలు చెయ్యగా చెయ్యగా పురాణములు వినగా పవిత్ర కథలు వినగా వినగా చిట్ట చివరికి ఈ మానవ జన్మ వచ్చింది. ఈ జన్మని మేము సార్థకం చేసుకుందాం అనుకుంటున్నాం. అసలు జన్మ లేకపోవడం కంటే జన్మ ఎత్తిన తర్వాత శివుడి కథలు వినడం శివనామస్మరణం చేయటమే గొప్ప యోగం. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, మా కళ్ళ ముందే మేము కొంతమంది మహాత్ములు చూసాం. వాళ్ళు మానవ జన్మెత్తి కూడా భగవంతునికి దూరంగా ఉన్నారు, శివనామస్మరణం చెయ్యరు, శివుడి కథలు వినరు, యజ్ఞములు చూడరు. ఎందుకు ఆ దరిద్రపు జన్మ ఎత్తితే మాత్రం అది జన్మ? పందులు పుడుతున్నాయి, వీళ్ళు పుడుతున్నారు. పంది జన్మ కాకుండా కొంతైనా నంది యొక్క లక్షణం ఉండాలి. పందులు కూడా చాలా మంచిగా ఉండవు, కనీసం ఇతరులకు ఉపకారంగా చేస్తాయి. ఊరికే వ్యవహారంలో మనం పంది పంది అంటున్నాం, కానీ పంది మానవుడికి చేసేంత ఉపకారం మానవుడు ఇంకో మానవుడికి చేయడు. ఈ చెత్తా చెదారం తినకపోతే ఈ మానవుల యొక్క పెంటంతా సేకరించకపోతే ఎవరు శుభ్రం చేస్తారు? కాబట్టి పందికి ఒక లక్ష్యం ఉంది, అది పారిశుద్ధ్యం. ఈ మానవుడికి అటువంటి లక్ష్యం లేదు. అందుకే కొన్ని విషయాల్లో పశువుల కంటే మానవుడి హీనుడు. ఎప్పుడు సాటివాడికి ఉపయోగపడకపోతే, శివస్మరణ చేయకపోతే. ఇందాక చెప్పిన శ్లోకం చూశారా, కొంతమంది మాకు మోక్షం కావాలని కోరారు, కానీ మహాత్ములు ఏమన్నారంటే ముక్తి కంటే గొప్పది మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎటువంటి జన్మ అయితే గొప్పది అంటే నిరంతరం శంకరుని యొక్క చరిత్ర అనే అమృతం తాగాలి. శంకరస్య చరిత కథామృతం. శంకరుడు ఏ ఏ లీలలు చేశాడో వాటినన్నిటినీ చరిత అంటే ఆయన ఆచరణలు, లీలలు, పరమాత్మని లీలలు అనే ఒక గొప్ప అమృతం స్వీకరించాలి. భగవంతుని కథ అమృతం కంటే గొప్పది. అమృతం ఎటువంటిది? సుధాం పిబన్ ఏకయేవ నరస్యాద్ అజరామర. ఉదాహరణకి ఈయన ఎవరో అమృతం తాగారనుకుందాం, ఆ తాగితే ఆయన ఒక్కడే అజరామరుడు అవుతాడు. జర అంటే ముసలితనం, జర లేకపోతే అజర అన్నాం. అజరుడు అంటే ఏమిటనమాట, ముసలితనము లేనివాడు. ఏ ఇంద్రుడికో జాలి కలిగి రోజు పద్మాకర్ గారి పురాణం వింటున్నావా, నీకు కాస్త అమృతం ఇస్తానని ఈ కూర్చున్న ఆయనకు అమృతం ఇస్తే ఆ క్షణం నుంచి ఆయన 30 పదులు 30 ఏళ్ళ యువకుడు అయిపోతాడు. జీవించినంతకాలం ముసలితనం లేకుండా ఉంటాడు. అలా ముసలితనం లేని వాడిని ఏమంటారన్నమాట, జరా అనే శబ్దం లేదు కనుక అజరహ, ముసలితనం లేనివాడు. అమరహ, మరణం లేనివాడు. అది కూడా ఎంతవరకు అమృతం యొక్క ప్రభావం? కేవలం కలియుగాంతం వరకే. ఒక వ్యక్తి కృతయుగంలో అమృతం తాగితే కలియుగాంతం వరకు వాడు ముసలితనము సావు లేకుండా ఉంటాడు. కలియుగంలో అమృతం తాగితే మళ్ళీ కలియుగాంతం వరకు ముసలితనము సావు లేకుండా ఉంటాడు. అంటే అమృత ప్రభావం పరిమితం. తాగినప్పటి నుంచి ఆ యుగాంతం అయ్యేంత వరకు మాత్రమే ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే ముసలితనము సావు లేకుండా చేస్తుంది. కానీ భగవత్ కథామృతం ఉందే, అది కులమేవ అజరామరం, ఆ వంశం వంశం అంతటినీ తరింపజేస్తుంది. ఎన్నాళ్ళైనా ఆ వంశంలో వాళ్ళని నాశనం చేయదట. ఒకవేళ పొరపాటున ఆ వంశంలో పూర్వజన్మ కర్మ వల్ల కొంతమంది పాపాత్ములు పుట్టినా, భగవత్ సేవ చేయకపోయినా, వాళ్ళని మధ్యలో అయినా బాగు చేసి తన వైపుకు తిప్పుకుంటాడు శివుడు. ఒక మంచి వ్యక్తి ఒక మంచి పని చేస్తే ఆ పనిని ఎప్పుడూ పరమాత్మ మర్చిపోడు. ఓహో, ఇతడు ఇంత గొప్ప పని చేశాడు, వీడెవడో శివుడి కథ విన్నాడు, లేక శివుడు ఆలయం కట్టించాడు, శివుడికి సాయం చేశాడు, లేక సాటి మానవులకి ఇంత అన్నం పెట్టాడు, ఈ పుణ్యాత్ముడి వంశంలో దురదృష్టవశాత్తు ప్రారంభ కర్మ వల్ల ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు, ఈ దౌర్భాగ్యుడిని నేను మారుస్తాను అని భావించి శివుడు ఆ దౌర్భాగ్యుడిని ఏ మధ్యకాలంలో అయినా మారుస్తాట. 30 ఏళ్లకో 40 ఏళ్లకో అయినా వాడిని తన మార్గంలోకి తిప్పుకుంటాడు. అందువల్లే అమృతం కంటే పరమాత్ముని యొక్క కథామృతం గొప్పది. అందుకని దిక్సుధా. ఎందుకండి ఈ అమృతం? అది మనిషిని మాత్రం ఒక్కడిని మాత్రమే బాగు చేస్తుంది, కానీ అదే పరమాత్మ కథ అయితే అత్యంత పవిత్రం. ఆ వంశంలో ఎటువంటి వాడినైనా ఎంత దుర్మార్గుడైనా అనుగ్రహిస్తుంది. కాబట్టి మాకు శివకథామృతం కావాలి అన్నారు పెద్దలు. కాబట్టి జన్మ ఎత్తకపోవడం కంటే జన్మ ఎత్తి శంకరుని యొక్క చరిత్రని కథామృతాన్ని త్రాగాలి. ఆ చంద్రశేఖరుడి గుణాలు నిత్యం వర్ణించాలి. శివుడి అవతారాలు ఎత్తాడు, ఇక్కడ జ్యోతిర్లింగంగా ఉన్నాడు, ఇక్కడేమో అగ్నిలింగంగా ఉన్నాడు, ఇక్కడ భూలింగంగా ఉన్నాడు, ఇక్కడ స్వయంభూలింగంగా ఉన్నాడు అంటూ శివుడికి సంబంధించిన క్షేత్రాలు కథలు వర్ణించాలి. గుణాలను వర్ణించాలి, అవతారాలు వర్ణించాలి, శివ పరివారాన్ని స్తోత్రాల ద్వారా వర్ణించి సంతోషపెట్టాలి. ముందేమో భగవత్ కథ అనే అమృతం తాగండి, రెండోసారి ఏమన్నారు భగవంతుణ్ణి కీర్తించండి, ఇంకా తర్వాత ఎప్పుడు నిద్రపోతున్నా మెలకుగా ఉన్న నీలకంఠ తవ పాదసేవనం, ఓ నీలకంఠ నీ పాదసేవనం ఎప్పుడు చేసుకోవాలి. అంటే ఆయన పాదాలు మనస్సులో ఎప్పుడు స్మరించాలన్నమాట. ఇవి శివుడి పాదాలు, ఈ పాదాలు నా హృదయంలో నిద్రపోతున్నా మెలకుగా ఉన్నా తింటున్నా కనపడాలి అనుకోవాలి. ఈ మూడు సంభవంతు మమ జన్మ జన్మని, ఎన్ని జన్మలెత్తినా ఇవి ప్రతి జన్మలో నాకు రావాలన్నాడు ఆయన. ముక్తి అంత తేలికేం కాదు. అదృష్టవశాత్తు ముక్తి వచ్చింది అనుకోండి, ఇంక వాడికి ఇవేం అవసరం లేదు. మోక్షం రాకుండా మళ్ళీ జన్మ అంటూ వస్తే అప్పుడు ఈ మూడు ఉండాలి. ఇవి లేని జన్మ జన్మ. అందుకే పరమాత్మ స్వరూపుడవైన సద్గురుడవైన సూత మహర్షి, నేను నిన్ను భక్తితో ప్రార్థిస్తున్నాను, మేము ఈ సంసారంలో పుట్టాం, పుట్టిన వాళ్ళలో కొంచెం ఉత్తములుగా పుట్టాం, ఎందుకంటే నీలాంటి ఉత్తముడు మాకు పౌరాణికుడిగా దొరికాడు కనుక. అందుకే మేము ప్రశ్నిస్తున్నాం, శివలింగాన్ని ఎలా అర్చించాలి, శివలింగాలు ఏ ఏ రకాలుగా ఉంటాయి, శివ నివేదనాన్ని తినవచ్చా తినకూడదా, ఇలాంటి ఎన్నెన్నో అనుమానాలు మమ్మల్ని చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్నాయి, వాటన్నిటికీ సమాధానం చెప్పమంటే అప్పుడు ఆయన, మహాత్ములారా మీరు ఎంత అదృష్టవంతులు, వీలున్నంత వరకు ఏదో రకంగా పురాణాలే వినాలనుకుంటారు. భగవంతుడు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఉన్న కథలు లీలలు విని జీవితం చరితార్థం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే మీకు నేను వినయంతో నమస్కరిస్తున్నాను. మంచి శ్రోతలు కూడా భగవత్ స్వరూపాలే. చెప్పే గురువు ఎంత గొప్పవాడో శ్రోతలు కూడా గొప్పవాళ్ళైతే ఆ శ్రోతలు కూడా పరమాత్మ స్వరూపాలుగా భావించి మహాత్ములు నమస్కరిస్తారు. మీకు ఉపన్యాసం చెప్పే ముందు ప్రార్థనలో సభలో ఉన్న వాళ్ళందరికీ ఒక నమస్కారం చేస్తూ ఉంటాం ధ్యానంలో, మీరు ఎప్పుడో చూడండి. కొంతమంది శ్లోకాలు చదవడం చేత కాకపోతే అప్పుడు ఏం చేస్తారు, సభ అయ్యే నమః అంటే సభలో ఉన్న సరస్వతికి ఈ పవిత్రమూర్తులకు నమస్కారం. మీరు పవిత్రమూర్తులు కాబట్టి మేము ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతున్నాం. మీరు కనుక సక్రమంగా లేకపోతే మేము చెప్పలేము. మీ మనస్సులు గొప్పవి కనుక, మీరు ఎంతో ఆసక్తితో సమయానికి వస్తున్నారు కనుక మా మనస్సు కూడా వికసిస్తుంది. సూర్యుడిని చూడగానే పద్మం వికసిస్తుంది, మహానుభావులైన శ్రోతలు చూడగానే ఈ పద్మాకరం వికసిస్తుంది. వికసిస్తేనే కదా చెప్పగలుగుతాడు, లేకపోతే ఎదురుగుండా కూర్చున్న వాళ్ళలో మురికి వాసనలు ఉంటే ఇది వెంటనే అలా ముడుచుకుపోతుంది అన్నమాట. అయితే ఒక లాభం ఉందిలేండి, నాకు మాత్రం ఒక లాభం ఉంది మిగతా పౌరాణికుల కంటే, ఈ పద్మాకరం బురదలో కూడా పుడుతుంది. అంటే ఎదురుగుండా ఉన్న శ్రోతలు దౌర్భాగ్యులైనా పద్మం పంకజంలోంచే, పంకజం కదా బురదలోంచే తామరపు పుడుతుంది. అందుకే పద్మమునికి ఏమని పేరు, పంకజము. పంక అంటే బురద, అందు నుండి పుట్టినది. ఒక్క నాకు అదృష్టం ఏంటంటే బురదలో ఉన్నా వికసిస్తాను, మహాత్ములైన మీలాంటి శ్రోతల సూర్యులున్నా వికసిస్తాను. నేను మాత్రం ఎప్పుడు వికాసం తప్ప అవికాసం పొందను. ఓ మాదిరివాడైతే మాత్రం దెబ్బతింటాడు. అందువల్ల ఎందుకు చెప్తున్నామంటే మీలాంటి ఉత్తమ శ్రోతల వల్లే నేను ఈ పురాణము చెప్పగలుగుతున్నాను అని సూతుడు వారందరినీ మనస్సులో సంభావించి గౌరవించి ఇలా చెప్పాడు. ఈశ్వరుడు మానవులకి దర్శనమివ్వడానికి, మానవుల సేవలు పొందడానికి, మానవుల దగ్గర నిరంతరం ఉండడానికి అనేకమైన విధానాలు అందించాడు. అందులో ఒకటి లింగార్చన, రెండవది విగ్రహారాధన. ఈ చరాచర జగత్తంతా శివస్వరూపమే, అన్ని వస్తువుల్లో శివుడున్నాడు. కానీ ఆ శివుణ్ణి గుర్తించడం సామాన్య భక్తుల వల్ల కాదు. అందుకని సామాన్య భక్తుల కోసం ఒక లింగం, మూర్తి అనే రెండు విధానాలు ఇచ్చి ఈ రెండింట్లో నన్ను పూజించండి, కాకపోతే ఈ రెండింట్లో మూర్తి కంటే లింగం చాలా గొప్పది. లింగము అంటే లక్షణము, శివుడికి సంబంధించిన సమస్త లక్షణములు అందులోనే ఉన్నాయి కనుక దానికి లింగము. అంటే శివుని యొక్క సంపూర్ణ లక్షణములతో నిండినది అని అర్థం. సంస్కృతంలో లింగము అనే శబ్దమునకు లక్షణం అని అర్థం అనమాట. అందుకే మీరు చూడండి అకారాంత పుల్లింగ అంటే అకారంతో కూడిన పురుష లక్షణం కలిగిన శబ్దం అది అని. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడి సీతాదేవి యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ యాని వై అని అడిగింది. సుందరకాండలో సీతాదేవి హనుమంతుణ్ణి ప్రశ్నిస్తూ రామస్య రాముని యొక్క లింగాని లక్షణములు యాని ఎలా ఉంటాయి, రామ లక్షణములు ఏమిటి అని అడిగింది. లక్షణములు అనలేదు అక్కడ మరి, లింగాని అంది. అంటే రాముని యొక్క లక్షణములు అనడానికి లింగ శబ్దం వాడింది. అందులో కొంచెం భాషతో పరిచయం ఉన్నవాడికి ఆ విషయం తెలుస్తుంది. లింగము అంటే లక్షణము. శివుడికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఏమిటది, అంతటా వ్యాపించుట, అందరినీ అనుగ్రహించుట, ఎప్పుడు ఏ విధమైన రాగద్వేషములు లేకుండుట, ఇటువంటివన్నీ శివుడికి సంబంధించిన లక్షణాలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇవన్నీ ఆయన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఒక ఆకారంలో పెట్టాడు. అందుకని ఆకారమునకు లింగము, శివుడికి సంబంధించిన మహిమతో కూడిన లక్షణములు కలిగినది అని అర్థం అన్నమాట. అందుకే విగ్రహారాధన కంటే లింగారాధన తొందరగా ఫలితమిస్తుంది. విగ్రహారాధన కంటే లింగారాధనలో ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉంటారట. విగ్రహంలో కొంత శక్తి తక్కువగా ఉంటుంది, కానీ లింగంలో సంపూర్ణ ప్రకృతి అనగా ఈ భూమి మీద ఉన్న ఈ చెట్లు, గుట్టలు, మిట్టలు వీటన్నిటి శక్తి ఉంటుంది. ప్రకృతి అంటే రెండో అర్థం అమ్మవారు పార్వతి. పార్వతియే శివలింగంలో కిందన్న పానవట్టం, లింగాకారం పైనటువంటిది శివుడు. కాబట్టి ప్రకృతి పరమేశ్వరుడు యొక్క కలయిక అపూర్వమైన శివలింగం. ఎవడైనా భక్తితో ఆ శివలింగాన్ని చూచినా, శివలింగం మీద ఇన్ని నీళ్లు పోసినా, పత్రి పెట్టినా, ఎదురుగుండా కూర్చుని ఆ శివలింగాన్ని మనస్సులో భావన చేసి శివశివ అన్న అటువంటి వాడిని చాలా తొందరగా అనుగ్రహిస్తాడు పరమాత్మ. అసలు ఈ భావన చేసేవాడికి సాధకుడు అంటే శివుణ్ణి పొందడానికి ప్రయత్నించువాడు అని అర్థం. సాధకుడు అనే శబ్దమునకు ఏదో పెద్ద కష్టమైన అర్థమేం కాదు, శివుణ్ణి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా సర్వకాల సర్వవస్థలలో పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. శివునికి సంబంధించిన ఆనందమును పొందడానికి ప్రయత్నిస్తున్నవాడు అటువంటి వాణ్ణి సాధకుడు అంటాం. ఇది పెద్ద కష్టం కదట. నిరంతరం భగవంతుణ్ణి భావన చేస్తే మనస్సులో ఎప్పుడూ శివుడు కనపడాలి. కళ్ళు మూసినా తెరిచినా, ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో ఎవరు చూసినా అందులో శివుడు కనపడాలి. అలా కనపడడానికి చేసే ప్రయత్నం సాధన. అది చేసిన వాడు సాధకుడు. ఇప్పుడు చెప్పాడు వరసగా, ఇలా శివుణ్ణి పొందడానికి అన్నిటికంటే ముఖ్యమైన మార్గం లింగారాధన. లింగములు 5 రకములు చెప్పారు. సూతుడు చెప్పాడు, నిజానికి సూతుడు చెప్పాడంటే వ్యాసుడు రాసిందే కదా. 5 లింగాలు ఉన్నాయి ఈ సృష్టిలో. అందులో ఒకటి స్వయంభూలింగం ప్రథమం, బిందులింగం ద్వితీయకం, ప్రతిష్ఠితం చరంచైవ గురులింగం తు పంచమం. మొదటిది స్వయంభూలింగం, ఇక రెండవది బిందులింగం, ప్రతిష్ఠిత లింగం 3, 4వది చరలింగం, 5వది గురులింగం. వీటి గురించి మనం తెలుసుకుని వాటిలో ఉన్న గొప్పతనం క్రమంగా తెలుసుకుందాం. స్వయంభూలింగం అంటే పరమాత్ముడు తనయంత తాను ఆకారం ధరిస్తే, ఎవరూ చెక్కకుండా తానే ఒక లింగరూపం ధరిస్తే అది స్వయంభూలింగం. ఏ దేవతలో ఋషులో ప్రార్థించినప్పుడు శివుడు ప్రత్యక్షమై వారి కోరిక మీదకు, ఇదిగో నా శరీరాన్ని ఒక లింగరూపంలో మీకు అందిస్తున్నాను, ఇది ఎవరూ చెక్కింది కాదు, నేనే నా అంతటి నేను ఒక లింగం అయిపోయాను అని ఒక లింగాన్ని ప్రసాదించేట. అలా ప్రసాదించబడిన పరమాత్ముడు తనయంత తాను లింగరూపం ధరించినటువంటి దానిని స్వయం భూ, స్వయముగా భూ ఏర్పాటు అయినవాడు, తనయంత తానే లింగంగా మారాడు. భూ అంటే ఉండుట. ఎలా ఉండాడు? తనంత తానున్నాడు. ఎవరు ఒక లింగాన్ని చెక్కలేదు. ఏ రాయో పట్టుకొచ్చో, లేక ధాతువులు పట్టుకొచ్చో, లింగములు తయారు చేయకుండా తనయంత తాను లింగాకారం ధరించాడు. ఇటువంటివి భూమండలంలో కొద్దిగా ఉంటాయి, అరుదుగా ఉంటాయి. అలాంటి లింగాలని, తమయంత తాము రూపం ధరించినటువంటి లింగాలని స్వయంభూలింగాలు అంటారు. ఇంకా బిందులింగం. బిందులింగం అంటే ఏమిటనమాట? బంగారపు రేకు కానీ, రాగి రేకు కానీ, వెండి రేకు కానీ, వీటిల్లో చిన్న లింగాకారాన్ని, యంత్రాకారాన్ని, సన్నని బిందువుని పెట్టి ఈ యంత్రాలని పూజించే విధానాన్ని బిందులింగము అంటారు. ఇప్పటికి కూడా చాలామంది తమ తమ పూజ పాత్రల్లో పూజలకు సంబంధించి కొన్ని పెట్టెలు తెచ్చుకుంటారు. కొంతమంది మహానుభావులు ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు పూజకి కావలసిన సామగ్రి ఒక పెట్టిలో పెట్టి పెట్టుకెడతారు. ఆ పెట్టిలో చిన్న చిన్న యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రం మధ్యలో చిన్న బిందువు రూపంలో శివుణ్ణి చిత్రీకరించి పూజిస్తారు. ఈ యంత్రానికి నియమం ఏంటంటే, అయితే అది బంగారం, వెండి లేదా పంచలోహాత్మకం అయి ఉండాలి. రాగి కూడా శ్రేష్టమే. ఈ ధాతువులలో ఒక ఇనుము తప్ప ఏదైనా ఒక ధాతువులో ఒక యంత్రం తయారు చేసి, శివ యంత్రం, అందులో సన్నని బిందువు పెట్టి ఆ బిందువునే లింగం కింద భావించి దాన్ని పూజించే విధానం ఉన్నది. ఈ యంత్రం మీద చెక్కబడినటువంటి చిన్న బిందువుని బిందులింగము అంటారు. మీరు ఎప్పుడన్నా రాగిరేకుతో తయారు చేయబడిన శ్రీచక్రం చూసారా? శ్రీచక్రంలో కూడా సన్నని బిందువు పెడతారు. ఆ బిందువు శివలింగాకారం కింద భావిస్తారు సాధకులు. ఈ బిందులింగాన్ని ఎక్కువగా తమతో పాటు మోసుకుపోయి అర్చన చేస్తారు. కొంతమంది శివాలయాల్లో శివలింగం కిందే ప్రతిష్ట చేసేటప్పుడు ఆ యంత్రాన్ని కూడా నిక్షిప్తం చేస్తారు. ఇప్పుడు లోపల మనకి ఇక్కడ ఆలయం ఉంది, ఆలయంలో శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని ప్రతిష్ట చేసినప్పుడు అడుగున అనేక యంత్రాలు పెడతారు. ఆ యంత్రాల్లో ఈ బిందులింగమును కూడా నిక్షిప్తం చేస్తారు. 3వది ప్రతిష్ఠిత లింగం. ఎవరో ఒకళ్ళ చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం. ఇందులో ఉన్న పెద్ద విషయం ఏమిటంటే, ఓ శిల్పిని పిలిపించి ఆ శిల్పి ద్వారా ఓ రాతితోటి, లేకపోతే ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి లోహంతో కానీ, ఏ స్ఫటికంతో కానీ అద్భుతమైన ఒక లింగం తయారు చేయించి, శాస్త్ర ప్రకారంగా మనం అనుకున్నటువంటి పరిమాణంలో లింగాన్ని తయారు చేయించి, సుముహూర్తంలో అనేక రకాల ఉత్సవాలు చేసి ఆలయంలో మన చేత, మానవుల చేత పెట్టబడిన లింగం అన్నమాట. ఇప్పుడు ఇది ప్రతిష్ఠిత లింగం ఇక్కడ ఉన్నది. అంటే కొంతమంది మహాత్ములు సద్గురువుల యొక్క సమక్షంలో, వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. కృష్ణానదిలో దొరికినటువంటి ఒక లింగాన్ని పట్టుకొచ్చారు. ఆ లింగాన్ని పట్టుకొచ్చి యంత్ర ప్రతిష్ఠతో ఇక్కడ పెట్టారు. అలా పెట్టబడిన, మానవుల చేత ప్రతిష్ఠింపబడిన, లేక గురువుల చేత, దేవతల చేత అక్కడ పెట్టబడితే ప్రతిష్ఠితము, పెట్టబడినది, ఉంచబడినది. కాకపోతే ఉట్టిన ఉంచితే కాదు. ఇప్పుడు నన్ను పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇది ప్రతిష్ఠ అన్నాడో, మంత్రపూర్వకంగా ఇక్కడ కూర్చోబెడితే దాన్ని ప్రతిష్ఠ అంటారు. మంత్రపూర్వకముగా పరమాత్మని మందిరంలో పెట్టారు కనుక అది ప్రతిష్ఠిత లింగం. ఇక నాలుగవది చరలింగం. పాదరసంతో కానీ స్ఫటికంతో కానీ ఏదన్నా లోహంతో కానీ ఒక చిన్న లింగం తయారు చేసి ఈ లింగాన్ని ఎప్పుడు తమతో పాటు పట్టుకుపోయి పూజించే లింగాలు ఉన్నాయే, అంటే ఎప్పుడు మొబైల్ అన్నమాట, గురువులతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. మేము ఉన్నాం, మేము ఎక్కడికైనా మాతో పాటు ఒక పూజ పేటీ ఉంటుంది, ఈ పేటికలో ఓ లింగం ఉంటుంది, ఆ లింగాన్ని ఆరుగ రైల్లో ఉన్నా తీసి పూజించేస్తాం. ఒక్క విమానంలో ఉంటే మాత్రం మనతో పట్టుకెళ్ళినప్పుడు కానీ దానికి మళ్ళీ స్పెషల్ పర్మిషన్ కావాలి. ఫస్ట్ క్లాసులోకి తప్ప మామూలు వాటిల్లో తీసుకెళ్ళనివాడు. తక్కిన చోటు ఎప్పుడన్నా తమతో పాటు పూర్వం పట్టుకెళ్ళేవారు. ఇందులో మూడు రకాలు మళ్ళీ ప్రత్యేకంగా లింగధారులను కొందరున్నారు. వారు నిరంతరం శివార్చన చేసేటప్పుడు ఎడమ చేతిలో లింగాన్ని పెట్టుకుని అందులోనే అభిషేకం చేసి మళ్ళీ లింగాన్ని యజ్ఞోపవేతంలో ధరిస్తారు. అలా ధరించేటటువంటి విధానం ఒకటి. పెట్టిలో పెట్టి పట్టుకెళ్ళి అవకాశం ఉన్న చోట ఆ పెట్టి తెరిచి దాన్ని పళ్ళెంలో పెట్టి లింగాన్ని అభిషేకం చేసి తుడిచి మళ్ళీ పెట్టిలో పెట్టి పట్టుకుపోయే విధానం మరొకటి. మరొకటి ఏమిటి, ఎప్పుడు మెడలో కట్టుకునేది, యజ్ఞోపేతంలో కాకుండా మెడలో ఒక కాయలో ధరించడం. ఈ లింగము తనతో పాటు వెడుతూ ఉంటుందిగా, ఈ పెట్టిలో పెట్టింది కానీ యజ్ఞోపేతంలో ఉన్నది కానీ మెడలో పెట్టుకున్నవి కానీ ఈ మనిషితో నిరంతరం తిరుగుతూ ఉంటుంది ఆ లింగం. అందుకని ఈ లింగాన్ని ఏమన్నారు, ఎక్కడికి పడితే అక్కడ సాధకునితో భక్తులతో వెడుతోంది కనుక చరలింగము, కదులుతున్న లింగం, వెళ్ళిపోతున్న లింగం అది. ఐదవది గురులింగం. సద్గురుడు యొక్క శరీరమే లింగం. ఇంకెంతకంటే గొప్ప లింగం మరొకట్లేదు బొమ్మన్నారు, అందుకే చెట్టుకోవాలి వచ్చారు. గురులింగంతో పంచమం, గురువుగారు నడుస్తున్న శివలింగం అట. వీటి గొప్పతనాన్ని వరసగా చెప్పి కడతాడు. ముందు వాటి వివరం ఏమిటో చెప్పాడు, ఏది ఏ లింగమో చెప్పాడు, ఇక ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. అందులో ఎలా అయితే చెట్టులో ఒక విత్తనం పుట్టి ఈ విత్తనాన్ని భూమిలో పాతిపెట్టి దానికి నీళ్లు పొయ్యిగా పొయ్యిగా ఆ భూమిని భేదించుకుని అందులో నుంచి మొక్క పైకి వస్తుందో, అలాగే భక్తులు భక్తితో ప్రార్థించినప్పుడు, దేవతలు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన స్వీకరించి ఈశ్వరుడు తనయంత తాను ఒక లింగరూపం ధరిస్తాడు. అరుదుగా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు అలాంటివి. కొన్ని చోట్ల కొన్ని ఆలయాలలో ఇప్పటికి కూడా, ఇప్పుడు ఉదాహరణకి కాశీ ఉంది, కాశీలో విశ్వేశ్వరుడు తనయంత తాను ఆవిర్భవించినవాడు. ఆయనని ఎవరూ ప్రతిష్ఠించలేదు, ఎవరో చెక్కింది కాదు, ఎక్కడో ఇంకో నదిలోంచి వచ్చింది కాదు, ఏది కాదట. ఒకప్పుడు తనయంత తాను చరాచర జగత్తును రక్షించటానికి ఒక లింగరూపం ధరించాడు, సూక్ష్మలింగరూపం ధరించాడు. ఆ లింగం క్రమక్రమంగా పెరిగింది, పెరిగి సమస్త లోకాల్లో వ్యాపించింది. అప్పుడు దేవతలు ప్రార్థించగా, కలియుగ అంత వరకు నేను సూక్ష్మరూపంతో వారణాసి క్షేత్రంలో ఉంటాను అన్నాడు ఆయన. ఇది మనకి జ్యోతిర్లింగాల్లో వస్తుంది. ఎలాగో రాబోయే కాలంలో 30 రోజుల పాటు మనం చెప్పుకునే శివపురాణంలో జ్యోతిర్లింగ మహిమ ఉంటుంది, ఆ జ్యోతిర్లింగాలలో వారణాసి క్షేత్ర మహిమను కూడా అప్పుడు మనం చెప్పుకోవచ్చు. తనయంత తాను పరమాత్ములు సాధకుల యొక్క ప్రార్థనమును స్వీకరించే లింగరూపం ధరించాడు గనక అది ఏమైందనమాట, స్వయంభూలింగం అయ్యింది. ఇందాక మీకు చెప్పినట్టుగా యంత్రములలో పెట్టబడినటువంటి లింగం ఉందే, బంగారు వెండి మొదలైనవి, అవన్నీ కూడా బిందులింగములు అని పిలువబడతాయి. ఇంకా మానవుల ప్రయత్నంతో తయారు చేయబడినది లేక దేవతలు తయారు చేసినది, ఈ తయారు చేయబడిన దానికి పౌరుషము అని పిలువబడుతుంది, అదే ప్రతిష్ఠిత లింగం. పురుషుడు అతని చేత తయారు చేయబడితే పౌరుషం. పురుషుడు అంటే ఏమిటి, మానవుడైనా అయి ఉండొచ్చు, దేవత అయినా అయి ఉండొచ్చు, ప్రయత్నము చేసి నిరంతరం బుద్ధితో ఆలోచించే ప్రయత్నం చేసేవాడిని పురుషుడు అంటారు. పశువులకి మన బుద్ధి వేరు, దాని బుద్ధి వేరు, అవి మనలాగా రెండు కాళ్ళతో నడవవు, అవి మనలాగా ఆహార స్వీకారం చేయవు, అవి మనలాంటి ఈ ఆలయాలు అవి నిర్మాణం చేయటం చేయలేవు. అందువల్ల పశువులు కాకుండా బుద్ధితో ఆలోచించి మందిరములు కట్టి అందులో ఆలయములను ప్రతిష్ఠించేటటువంటి వాళ్ళందరూ పురుషులే. యదూర్జితంచ నిత్యంత తద్ధి పౌరుషముచ్యతే, బలమైనది నిత్యమైనది ప్రయత్నించి తయారు చేయబడినది ప్రయత్నించి ప్రతిష్ఠింపబడినది పౌరుషలింగము, దీనికే ప్రతిష్ఠిత లింగము అని పేరు. అసలు నిజం చెప్పాలంటే కలియుగంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక లింగాన్ని ఎక్కడో చోట ప్రతిష్ఠిస్తే అటువంటి వాడు యావజ్జీవితం మంచి దాంపత్య సుఖం అనుభవిస్తాడు, ఐశ్వర్యం పొందుతాడు. లేదా ఎవరైనా ఆలయములు కట్టి ఆలయములో శివలింగాన్ని ప్రతిష్ట చేస్తూ ఉంటే దానికి తగిన తోడ్పాటు అందించిన వాడు కూడా సుఖంగా ఉంటాడు. అప్పటికే ఆలయం కట్టేశారు, మళ్ళీ ఆలయం కట్టడం తన హయాంలో జరగదనుకోండి, అప్పుడేం చేయాలి? మానవులు కష్టపడి కట్టినటువంటి ఆలయములో ఒక శివలింగం ప్రతిష్ఠింపబడింది, ఈ శివలింగమునకు యావజ్జీవితం పూజలు జరగాలి, ఆ పూజల కోసం నా వంతు కొంత ధనాన్ని కానుకగా ఇస్తాను అని మనస్ఫూర్తిగా తన సొంత సొమ్ముని కష్టపడి ఆర్జించిన ధనాన్ని భగవంతునికి ఇచ్చినవాడు కూడా ఆలయాన్ని ప్రతిష్ఠించటం వల్ల వచ్చే ఫలితం పొందుతాడట. అందుకే అయితే ఆలయం కట్టించు, లేదా ప్రతిష్ట చేస్తున్నప్పుడు సాయం చెయ్యి, లేదా అప్పటికే ప్రతిష్ట అయిపోయింది ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయ్యింది ఒక గుడి కట్టి, ఆ గుడికి కాస్త పోషణ అవసరం, ఆ పోషణకి మన వంతు ఎంతో కొంత సాయం చెయ్యాలి. పైకి సాయం చేయమని నేను అంటున్నా, మీరు చేసేటప్పుడు సాయం చేస్తున్నాం అనకండి, శివుడికి మేము సాయం చేసామండి అన్నారా, ఖాయంగా అది హేయం. శివునికి యథాశక్తిగా నాకు తోచిన సేవ చేస్తున్నాను అనుకోవాలి, కానుక కూడా అనకూడదు. ఎప్పుడు ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇవ్వాలట, ఆయనకు 1 కోటి రూపాయలు ఇచ్చినోడు కూడా ఎంతకంటే ఇవ్వలేకపోయాను అనుకోవాలట. అందుకే దానం చేసేటప్పుడు శ్రద్ధయాదేయం హ్రియాదేయం, శ్రద్ధతో చెయ్యాలి. అశ్రద్ధయా అదేయం, రెండోసారి ఏమన్నాడు, అశ్రద్ధతో ఇవ్వకు. హిరియా, హిరి అంటే సిగ్గు, హిరియా సిగ్గుతో దేయం ఇవ్వవచ్చును, ఇవ్వాలి. ఎప్పుడైనా భగవంతునికి ఇచ్చేటప్పుడు ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను అనాలి. నిజానికి మీరు ఇచ్చింది 1 లక్ష అయినా అవ్వచ్చు 1 కోటి అయినా అవ్వచ్చు కాక, తలుచుకుంటే ఎంతైనా ఇవ్వగలరు మానవులు. వాళ్ళకి ఇష్టం అయితే సినిమా కోసం 1,000 తగలేస్తారు, ఇష్టమైతే పనికిమాలిన పనులకు గోల్డ్ ఖర్చు పెడతాం. నీచ కృత్యాలకి పనికిమాలిన పనులకి తగలేస్తున్నాం, ఆ తగలేసిన డబ్బంతా వ్యర్థం. దీనికి ఇచ్చిన ప్రతి పైసా మన జీవితంలో ఉపయోగపడుతున్నది గుర్తుపెట్టుకోండి. చెప్పాడు ఏమని, ఒక ప్రతిష్ఠిత ఆలయాన్ని పోషించడానికి ఇచ్చేటటువంటి కానుకలున్నాయే, చందాలున్నాయే, అవి ఆలయ ప్రతిష్టతో సమానమైన ఫలితం ఇస్తాయి. కాబట్టి ఈ 3 ప్రతిష్టతో సమానమే. ఏది ఏమైనా ఈ ప్రతిష్ఠిత లింగం కూడా చాలా గొప్పది. ఇంకా చరలింగం అంటే చెప్పాను ఇప్పుడు మనతో పాటు పట్టుకుపోతామని, ఈ చరలింగం గురించి మాత్రం చాలా అద్భుతంగా వర్ణించారండి. ప్రతి వ్యక్తి తనతో ఎక్కడికి వెళ్ళినా ఒక లింగాన్ని పెట్టుకెళ్ళాలట. ఎప్పుడు మనిషి కూడా లింగం ఉంటే ఆ వ్యక్తి చచ్చిపోతే యమదర్శనం చేసుకోడు. శివలింగం దగ్గర ఉన్నవాడిని యముడు ఏమీ చేయలేడు. చంద్రశేఖరమాశ్రయేమమ్మ కిం కరిష్యతి వై యమః, మార్కండేయుడు ఎంత ధైర్యంగా చెప్పాడు, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చెయ్యగలడన్నాడు ఆయన. ఆ వై అండంతో డోంట్ కేర్ అన్నాడనమాట, నన్ను ఏం చేయగలవా బోడి యమ అన్నాడనమాట. యముడిని అంత తేలిగ్గా తీసేయచ్చు మనం ఎప్పుడు పరమాత్ముడిని నిజమైన భక్తితో పట్టుకుంటే. తిట్టమని కాదు, అక్కడ అంతరార్థం వెళ్ళినప్పుడు నుంచి తిట్టమని కాదు, మీరు అది అపార్థం చేసుకోకండి. అంటే యమ భయం లేదు, మృత్యు భయం లేదు, నరక భయం లేదు మనకి. నరకం నుంచి క్షణాల్లో తప్పించే శక్తి ఒక్క మృత్యుంజీయుడికే ఉన్నది. ఆయన్ని ఆశ్రయించిన వాడు ఎప్పుడూ జీవితంలో దుఃఖం పొందడు. అందుకే కూడా పూర్వం ప్రతి వ్యక్తి ఒక లింగాన్ని పట్టుకెళ్ళేవాడు. మనందరి దగ్గర ఒక లింగం ఉండాలట. ప్రథమం చరలింగేషు రసలింగం ప్రకథ్యతే. ఈ కూడా పట్టుకెళ్ళే లింగాల్లో పాదరసలింగం చాలా గొప్పది. రసలింగము అన్నా పాదరసలింగం అన్నా ఒకటే, పాదరసాన్ని లింగంగా చూడతారు. అది ఎలా ఉందో చూడాలనుకుంటే చాలా చోట్ల ఉండొచ్చు, నా దగ్గర అయితే మా పీఠంలో ఉంటుంది. ఆ లింగాన్ని కూడా పట్టుకెళ్ళడం మంచిది. రసలింగాన్ని పూజిస్తే చాలు, ముందు కోరికలు తీరుతాయి. కోరికలు తీరాలి అనుకున్నవాడు ఏం చేయాలట, రసలింగాన్ని తమతో పట్టుకుపోవాలి. వీలున్నప్పుడల్లా ఇన్ని నీళ్లు పోయాలి. దానికి పూజ కూడా కష్టం కాదు. అసలు శివలింగాన్ని మనతో పట్టుకెళ్ళిపోతే అదేదో దానికి ఇంత నైవేద్యం పెట్టాలట, పూజ చేయకపోతే శివుడు కొడతాడట అనేది ఉట్టి అబద్ధం. చుక్క నీరు పోయి, ఏమీ లేకపోతే చేత్తో నిమిరి ఇంత విభూతి పాము, అదే అర్చన అన్నాడు. రైల్లో మనతో పాటు మన లింగాన్ని పట్టుకెడుతున్నాం, అక్కడ రైల్లో అభిషేకం చేయడానికి దురదృష్టవశాత్తు నీళ్లు రాలేదు, ఏది ఆఖరికి బాత్రూంలో కూడా నీళ్లు రాలేదు, నీ కూడా నీళ్లు లేవు, అప్పుడు ఏం చేయాలి? ఆ బాక్స్లో మనతో పాటు ఇంత విభూతి పెట్టుకెళ్ళి ఆ విభూతి పైన పూస్తే అది షోడసోపచారాలు చేసిన ఫలితం ఇస్తుంది, నైవేద్యం కూడా పెట్టిన ఫలితం ఇస్తుంది, కాబట్టి కూడా పట్టుకెళ్ళమన్నాడు. ఇలా నిత్యం రసలింగం పూజిస్తే అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మాకు పదవి కావాలి అనుకున్న వాళ్ళు ఏమండో, మేము ఏదో పార్టీలో చేరాం, ఎమ్మెల్యేగానో ఎంపీగానో నెగ్గాలి, లేక ఇంకేదో మినిస్టర్ పదవి కావాలనుకునే వాళ్ళు శ్రద్ధతో బాణలింగాన్ని, నర్మదా బాణమని ఉంటుంది, చిన్న చిన్న లింగాలు బాణలింగాలు ఇప్పటికీ దొరుకుతాయి, ఓ బాణలింగాన్ని పూజించండి. అలా కొంతకాలం బాణలింగం పూజిస్తే అనుకున్న పదవులు పొందుతారు. ఇంకా వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందాలి, అంతకంతగా అభివృద్ధి పొందాలనుకున్న వాళ్ళకి ఏం చేయాలి, స్వర్ణలింగంతు స్వర్ణలింగాన్ని పూజిస్తే మహాధనపతిత్వదం. నేనేం చెప్పినా ఇందులో ఉన్న ప్రామాణికమైనటువంటి వాటినే చెబుతున్నాను. పరమేశ్వరుడు వ్యాసునికి అందిస్తే వ్యాసుడు శివపురాణం అనే పేరుతో 24,000 శ్లోకాల్లో రాసి సూత మహర్షికి అందించాడు, సూతుడు సౌనకాదులకు అందిస్తున్నాడు, అదే నేను మీకు అందిస్తున్నాను. ఇందులో నేను చెప్పినవన్నీ అక్షరశః సత్యం అన్నమాట. దీని గురించి అంత ఇంత అని చెప్పడానికి వీలు కానంత అపూర్వమైనటువంటి విస్తారమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. కంచి పరమాచార్యులు వారు సుస్పష్టంగా చెప్పారు. ఆయన దగ్గరికి ఒకసారి దివాళా ఎత్తు ఒక ఆయన వచ్చాడు, ఎంత కష్టపడినా రూపాయి సంపాదన లేకుండా వ్యాపారం అంతా పోయి వస్తే 40 రోజుల పాటు బంగారంతో తయారు చేసిన లింగాన్ని పూజించన్నాడు. అది కూడా పోయిందండి, అది బంగారం లేదు లింగం లేదంటే స్వామీజీ వారే పరమాచార్యులు వారే ఒక బంగారు లింగం ఇచ్చారు, ఈ లింగం పట్టుకెళ్ళి పూజించి పూజ అయిపోయాక నాకు కొట్టుకొచ్చి ఇచ్చి అన్నారు. ఆయన కొన్ని సమయాలలో కొంటి పనులు కూడా చేస్తారు. నిజంగా 40 రోజులు పూజ చేశాక వస్త్ర వ్యాపారం అపూర్వంగా అభివృద్ధి చెందింది. చూడండి ఆయన చరిత్ర చూడండి ఒకసారి. కాబట్టి ఎందుకు చెప్తానంటే వ్యాపార అభివృద్ధి కావాలి, ధనం అంతకంతకీ పొందాలనుకున్న వాళ్ళు బంగారంతో తయారు చేసిన లింగం, అది ఎంత బంగారం అయినా పర్వాలేదు, దాన్ని పూజించాలి. కూడా ఎప్పుడు పట్టుకుపోతే మంచిదట, అసలు అది ఎక్కడికి వెళ్ళినా పట్టుకుపోమన్నాడు. కారులో పెడితే పట్టుకుపో, ఇంకో చోట పెడితే పట్టుకుపో, అవకాశం ఉన్న చోటల్లా ఈ చెరలింగం, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా పట్టుకెళ్ళి పూజ చేసే లింగాలు. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో బంగారు లింగం పూజిస్తావు వ్యాపారం కోసం, రేపు పొద్దున ఇంకో చోటకు ఊరికి వెళ్ళాలి అప్పుడు కూడా నీతో టూరుకు పట్టుకుపో. ఇంకా నాకు వ్యవసాయంలో అభివృద్ధి కావాలి, నేను రైతునండి, పంటలు పండిస్తున్నాను, ఈ పంటలు బాగా పెరగాలి, చేడా పేడా బాధపోవాలి అనుకున్నటువంటి ఈ ధాన్యాలు నాకు రావాలి అనుకున్నవాళ్ళు శిలాలింగంతు శిలాలింగాన్ని పూజించాలి. ఏదన్నా ఒక రాతితో తయారు చేయబడిన చిన్న లింగమును ఇంట్లోనూ పూజించవలను, ఎక్కడికి వెళ్ళినా పూజించాలి. ముఖ్యంగా పొలాల్లోకి రైతులు పట్టుకెళ్ళి అక్కడెక్కడో గట్టు మీద పెట్టి వ్యవసాయ పని అయిపోయాక మళ్ళీ ఆ లింగాన్ని ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే దానివల్ల నిత్యం వాడికి కావలసినటువంటి ధాన్యాలు లభిస్తాయి. అసలు వ్యవసాయం దెబ్బతినదు, తుఫానులు వచ్చినా వ్యవసాయం దెబ్బతినదు అటువంటి వాడికి. కాబట్టి రైతులకు వ్యవసాయాభివృద్ధికి ధనధాన్యాదులు అభివృద్ధి చెందడానికి శిలాలింగం మంచిది. స్ఫాటికం బాణలింగంచ సర్వేషాం సర్వకామదం, ఇక అన్ని రకాల కోరికలు తీరడానికి స్ఫటికలింగాన్ని పూజించాలి. స్ఫటికలింగం బయట ఉన్నప్పుడు మాత్రం పొరపాటున తమతో ముట్టుకోకూడదు కనుక ఈ విషయంలో కొంచెం జాగరూకులై ఉండాలి. ఇక ఇక్కడ విషయం చెప్పాడు నాయనలారా, మీరు ఒకవేళ లింగాన్ని పట్టుకెళ్ళలేకపోతే, లింగం పట్టుకెళ్ళే అవకాశం లేకపోతే, మీతో పాటు ఎవరైనా యాత్రకు వచ్చినప్పుడు వాళ్ళ లింగం పట్టుకొస్తారే, ఆ లింగాన్ని పూజించినా మీకు శుభమే కలుగుతుంది. స్వీయాభావేన్యదీయంతు పూజాయాం ననిషిధ్యతే. తమతో లింగములు తెచ్చుకోలేని వాళ్ళు, ఎవరైనా తమతో లింగములు తెచ్చుకుంటూ ఉంటే తమ పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటే, అయ్యా ఆ లింగం మీద నేను కూడా ఇన్ని నీళ్లు పోస్తాను, నేను కూడా పత్రి వేస్తాను అని అడిగి దాని మీద ఎంత వేస్తే అది కూడా ఫలితమే ఇస్తుంది. ఇక భర్త కలిగినటువంటి స్త్రీలకైతే మట్టితో చేసిన లింగం ప్రశస్తమట. పుణ్యస్త్రీలు, సౌభాగ్యవతులు, భర్తతో కలిసి జీవిస్తున్నటువంటి స్త్రీలు నిత్యం పార్థివ లింగాన్ని పూజిస్తే ఎప్పుడూ భర్త వల్ల శుభాలు కలుగుతాయి, వైధవ్యం రాదు. స్త్రీణాం తు పార్థివం లింగం సభర్తృణాం విశేషత. భర్త కలిగిన స్త్రీలు రోజు మట్టితో తయారు చేసిన లింగమును పూజిస్తే వైధవ్యము రాదు, భర్తగారు చెప్పిన మాట వింటాడు. ఎప్పుడు గయ్యమని భార్య మీద ఒంటికాలు తొలిచిపోయేవాడు, నీ మొహం తగలయ్యా కట్నంతేం తిట్టేటటువంటి మొగుడు కూడా సలాం అలైకుం అంటాడు. రేపటి నుంచి గౌరవిస్తాడు, చేతులు కట్టుకుని నిలబడతాట. అంటే అలా బానిసం చేసుకోమని కాదు, భార్యాభర్తల మధ్యలో అనురాగం సిద్ధిస్తుంది మట్టితో తయారు చేసిన లింగాన్ని పూజిస్తే. విధవానాం ప్రవృత్తానాం స్ఫాటికం పరికీర్తితం. భర్త పోయినా కుటుంబంలోనే ఉంటూ ఇంకా కోరికలు కాస్త భోజనం చేయాలి ఇలాంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. సంసార వ్యామోహం ఉన్నటువంటి భర్త లేని స్త్రీలు స్ఫటికలింగాన్ని పూజిస్తే మంచిది. స్ఫటికలింగాన్ని పూజిస్తే వాళ్ళకి గౌరవం కలుగుతుంది, సుఖంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. భర్త పోయాక వైరాగ్యంతో ఇంకా ఏ కోరికలు లేవు, వీలున్నంత వరకు పరమాత్మలో కలిసిపోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళకి రసలింగం విశిష్యతే రసలింగాన్ని పూజించమన్నారు. పాదరసలింగాన్ని పెట్టుకుని భర్త లేని స్త్రీలు పూజిస్తే ఇంకా వాళ్ళకి ఏ కోరికలు ఉండవు, సంసారంలో ఉంటారు, సంసారంలో ఉండి కూడా సన్యాసి జీవితం గడుపుతారు, హాయిగా పరమాత్మని పూజించి ధ్యానం చేసి ఆయనలో కలిసిపోతారు. అందుకే భర్త లేని వైరాగ్యం కలిగిన స్త్రీలకేమో రసలింగం, భర్త లేకపోయినా వైరాగ్యం లేకపోతే మాత్రం స్ఫటికలింగం పూజించమన్నారు. భర్త ఉన్నటువంటి స్త్రీలకి సౌభాగ్యం కలగడానికి, భర్తతో అనుకూలత్వం కలగడానికి మట్టిలింగం పార్థివలింగాన్ని పూజించమన్నారు. స్త్రీలు బాల్యంలో అయినా యౌవనంలో అయినా వార్ధకంలో అయినా శుద్ధ స్ఫటికలింగాన్ని ఎప్పుడూ పూజిస్తే సర్వభోగాలు లభిస్తాయి. 53వ శ్లోకంలో చెప్పారు, బాల్యేవా యౌవనేవాపి వార్ధకేవాపి సువ్రతాః శుద్ధస్ఫటికలింగంతు స్త్రీణాం తత్సర్వభోగదం. ఆడవాళ్ళు చిన్నప్పుడు కానీ మధ్యలో కానీ ఆఖరిలో కానీ ఎప్పుడు స్ఫటికలింగాన్ని ఏది శుచిగా ఉన్నప్పుడు పూజిస్తే సర్వభోగాలు లభిస్తాయి. తమ ఇంట్లో చిన్న స్ఫటికలింగాన్ని పెట్టుకు పూజిస్తే కనిపిస్తాయి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఆడవాళ్ళు లింగం ముట్టుకోకూడదు లేకపోతే ఇంకోటి పుట్టుకోకూడదు అనేవి అస్సలు అది అసత్యం. సుస్పష్టంగా శివపురాణం ఈ మాటే చెబుతోంది. అందుకే శివపురాణాన్ని మీకు చెప్పమని స్వామి భారతీయ తీర్థ మహాస్వామి వారు సద్గురువులు ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ వంకతో మీకు శివలింగార్చన జరగాలి, మీరంతా బాగుపడాలని ఈసారి వారి సంకల్పం ఇది. అసలు ఇక్కడ పురాణాలు జరిగాయంటే నా చేత ఏం చెప్పించినామని అంతే కదా సద్గురువుల యొక్క సంకల్పం. అప్పుడు ఆయన వీరికి ఆదేశిస్తారు, అయ్యా ఈ పురాణం చెప్పండి అని చెబుతారు. చెబితే ఏమిటి, మీలాంటి వాళ్ళకి రహస్యాలు తెలుస్తాయి, తెలిస్తే బాగుపడతారు. ప్రతివాడు ఇంటిలో ఏదో ఒక లింగాన్ని పెట్టి పూజించాలి. స్త్రీలకి ఏ ఏ లింగాలు బాగుంటాయో చెప్పారు. ప్రవృత్తి మార్గం అంటే కోరికలు ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారే వాళ్ళు భూమి మీద ఓ పీఠం పెట్టుకుని చిన్న స్టూలో లేకపోతే ఓ పీఠో ఏదో ఒకటి పెట్టుకుని దాని మీద శివలింగాన్ని పెట్టుకుని శివుణ్ణి పూజించినంతకాలం వాళ్ళకి ఎప్పుడూ ఏ దుఃఖము ఉండదు. సాధారణంగా మంత్రములు చదవడం రాని వాళ్ళు అంటే ఈ మంత్ర ఉచ్చారణ సక్రమంగా లేనటువంటి వాళ్ళు ఒక గురువు యొక్క సహాయంతో చేస్తే మంచిది. గురు కటాక్షం ఉంటే మంచిది. ఓ మంచి పురోహితుడినో అర్చకుడినో అదృష్టం బాగుండి గురువు ఉంటే గురువు ద్వారానో ఈ అభిషేకాదులు చేసుకోవడం మంచిది. రోజు ఎంతో కొంత నైవేద్యం పరమాత్మకి పెట్టి ఆ నివేదన తినండి. శివ పరమాత్మకి పెట్టిన నివేదన రోడ్డు మీద వారేయడం కాదు, మీరు తినాలట. శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నివేదన తిన్నటువంటి వాడికి ఎప్పుడూ అజీర్ణ వ్యాధులు రావు. భక్తితో నివేదన చేసి తినమన్నారు. చాలా కాలం క్రితం అగస్త్య మహర్షి తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. తీర్థయాత్రలు చేయాలంటే ఆయన ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడు కాదు, కొంతమంది మహాత్ముల్ని శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. కొందరు శిష్యుల్ని వెంట పెట్టుకుని దండకారణ్యంలో తిరగడం మొదలెట్టాట. ముందేమో ఉత్తరంలో తిరిగాడు, తర్వాత నర్మదారణ్యానికి వెళ్ళాడు, అర్బుదారణ్యం వెళ్ళాడు, పుష్కరారణ్యం తిరిగాడు, తిరిగి 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 దండకారణ్యానికి వచ్చాడు. దండకారణ్యంలో గోదావరి తీరంలో కొన్ని బిల్వ వృక్షాలు కనపడ్డాయి. ఆ రోజుల్లో అడవుల్లో రకరకాల చెట్లు పెరిగేవి, అందులో బిల్వ వృక్షాలు తమంతా తామే పెరిగాయి. ఏ మహానుభావులు వేరు అడవులు ఎవడేస్తాడండి చెట్లు? అడవిలో ఆ చెట్లన్నీ పరమేశ్వర కటాక్షంతో పెరిగినవే. ఇప్పుడంటే ఇక్కడ మనం బిల్వవనం వెయ్యాలి లేకపోతే ఇంకో మర్రి చెట్టు వేయాలనుకోవాలి. అడవిలో ఆ చెట్లన్నీ ఈశ్వర కటాక్షంతో అలా అలా ప్రకృతి సహజంగా పెరిగాయి. ఓ చోట మంచి పెద్ద ఆకారంలో ఉన్న ఏళ్ల తరబడి పెరిగిన 3 బిల్వ వృక్షాలు కనబడ్డాయి. ఆ బిల్వ వృక్షాల కింద కూర్చుని ఆయనకి బిల్వం అంటే చాలా ఇష్టం. భార్యని పక్కనే కూర్చోబెట్టుకుని శిష్యులందరినీ ఎదురుగుండా కూర్చోబెట్టుకుని, చూసారా మన అదృష్టం, పరమ పవిత్రమైన దండకారణ్యంలో కూడా బిల్వ వృక్షాలు దొరికి ఈ బిల్వ వృక్షాల దగ్గర 9 రోజులు ఉండిపోదాం, పక్కన గోదావరి ఉంది కనుక రోజు పొద్దున్నే గోదావరిలో స్నానం చేద్దాం, ఈ బిల్వపత్రాలు తీద్దాం కోద్దాం, ఇక్కడే నేను మట్టితో ఒక లింగాన్ని తయారు చేస్తాను పార్థివలింగాన్ని, ఈ పార్థివలింగాన్ని బిల్వపత్రాలతో పూజిద్దాం, రోజు నేను ఇక్కడ శివపురాణాన్ని చదువుతాను, శివకథ చెబుతాను, నవాహ దీక్షతో శివుడి కథ మీకు చెబుతాను, ఈ 9 రోజులు వినండి అన్నాడు. వాళ్ళందరూ గురువుగారు ఏం చెబితే అదే చేస్తారు కనుక వారు మాట్లాడకుండా అలాగే అన్నారు. మొదటి రోజు అందరూ లేచారు. అడవుల్లో పడుకున్న వాళ్ళు, ఆ బిలవృక్షాల కింద పడుకున్న వాళ్ళు తెల్లవారుజాము లేచారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆ రోజుల్లో చెట్లు కింద పడుకున్నారు వాళ్ళు 9 రోజుల పాటు. ఇప్పుడంటే అడవుల్లో కూడా, నైమిషారణ్యంలో కూడా సత్రాలు కట్టేశారు, ఏసీ రూములు కూడా పెట్టేశారు. ఆ రోజుల్లో ఋషులు చెట్ల కింద పడుకున్నారు, పుట్టల కింద పడుకున్నారు, కానీ చెట్ల కింద పడుకున్న ఏ పాము వాళ్ళని కాటేయలేదు. అంత భయంకరమైన దండకారణ్యంలో, కేకారణ్యంలో ఒక్క సింహం వాళ్ళు ఏమైనా చేసిందిటండి, పులి ఏమన్నా చేసిందే, వాళ్ళు ఎలా బతికారు? అదే వాళ్ళ యొక్క పవిత్రత. మహానుభావులకి ఈ మృగాలంటే భయం ఉండదు, మృగాలంటే మనకి భయం. కానీ నా చిన్నప్పుడు నేను చెప్పాను కదా, 8 ఏళ్ల వయసులో శ్రీశైల అరణ్యాల్లో అమ్మవారి ఇష్టకామేశ్వరి దగ్గర గడుతున్నాను. అది పెద్ద కథ, క్లుప్తంగా 2 ముక్కలనే చెబుతాను. ఆ కాలినడకన పెడుతున్న ఆ రోజుల్లో, ఇప్పుడున్న సౌకర్యాలు లేవు, అది అతి భయంకర కాలం, కేవలం క్రూర మృగాలతో నిండిన అడవిలోకి మానవ మాత్రుడు వెళ్ళలేడు, ధైర్య సాహసాలతో వెళ్ళిపోయాను. ఇంతలో నాకు చెట్టు పక్క నుంచి పెద్ద విమానం పెడుతున్న శబ్దం కలిసింది. విమానం ఒకేసారి దగ్గరగా పెడితే ఎలాంటి మోత వస్తుంది మీరు చూసారు, ఆకాశంలో విమానం జయ్యన శబ్దం చేస్తుంది. ఆకాశంలో ఎక్కడో ఎగిరితేనే విమాన శబ్దం అంత గట్టిగా వినబడుతుందంటే, మన పక్క నుంచి పెడుతుంటే ఇంకా శబ్దం ఎలా ఉంటుంది? అటువంటి ఒక పెద్ద మోత వినబడింది. ఏమిట్రా బాబు, నా మోతకి ఒక క్షణం గుండి బేజారెత్తి పక్కకు చూస్తే పెద్ద మహాసర్పం ఇంత పెద్ద పడగ పెట్టుకొని మహావేగంగా వెళ్ళిపోయింది. అసలు ఆ పాముని, అటువంటి పాముల్ని మానవ మత్తుడు చూడడం. ఇంతకీ కొసమెరుపు ఏమిటంటే, ఈ మహాసర్పం అక్కడ చిన్న కొండ గుహ లాంటి ఒక పెద్ద పొట్టు ఉంది, అది గుహలాగే ఉంది. ఆ గుహే ఇంచుమించుగా మన ఆడిటోరియం అంత విశాలంగా ఉంటుంది. అందులోకి పడగ పెట్టుకుని వెళ్ళింది. అంత పెద్ద పాము నా కళ్ళ ముందు పడగ ఎత్తుకుని ఆ గుహలోకి వెళ్ళడానికి 2.5 నిమిషాలు పుట్టింది. గంటకి 80 మైళ్ళ వేగంతో వెళ్ళిపోయింది అందులోకి. అంత వేగంగా వెడుతున్న పాము 2.5 నిమిషాలు అందులోకి వెళ్ళిందంటే అది ఎంత పొడుగుందో ఆలోచించండి మీరు ఒకసారి. అటువంటి మహాసర్పాన్ని నేను శ్రీశైల అరణ్యాల్లో చూశాను. ఇందులో ఏమాత్రం రవ్వంత అతిశయోక్తి లేకుండా చెబుతున్నాను, ఆ సర్పాలు దేవతా సర్పాలు ఉంటాయి అక్కడ. అంత పెద్ద పడగతో వెడుతూ ఉంటే అసలు మీకు ఒక్క క్షణకాలం తన్మయత్వం వస్తుంది. అంటే సామాన్యుడికి భయం కలగచ్చు, నాకు శివుడు అంటే భక్తి కనుక మోతకు ఆశ్చర్యపోయి పక్కకు చూశాను. ఓరి నాయనో, ఈ పాము ఎంత పొడుగుందో అనిపించింది అనమాట. అందులోకి వెళ్ళిన తర్వాత కొంటెతనం కలిగింది. ఏమైతే అవుతుంది, ఉంటే ఉంటాం పోతే పోతాం, లోపల కడితే ఆ సర్పం అనుగ్రహిస్తుంది, లేకపోతే కోపగిస్తుంది. సాధారణంగా భక్తుల్ని శపించదు. ఒకవేళ పాము తిన్నా అది నా అదృష్టం అనుకుని ధైర్యం తెచ్చుకుని గుహలోకి వెడితే గుహంతా శూన్యం, గుహలో పాము లేదు, ఏమీ లేదు. ఆ గుహలో మళ్ళీ ఏమీ లేవు లోపల. అప్పుడు ఆ పక్కన 2 సాధువులు పెడుతున్నారు. వాళ్ళు నవ్వారు, గుహలోకి వెళ్ళి చూసావా, గుహలో ఏముంటుంది, ఈ గుహలో ఉంటుంది అది అన్నారు. వాళ్ళు కనపడలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, అందుకు చెబుతున్నాను నేను. అరణ్యాలలో అపూర్వమైన సర్పాలు, దేవతా సర్పాలు ఉంటాయి. పరమాత్ముడే మృగాల రూపంలో తిరుగుతాడు. అందువల్ల మనకి పరమాత్మ మీద భక్తి ఉంటే, ఇతరులకు అపకారం చేయాలనే కోరిక లేకపోతే, సింహాలు లేవు, పులులు లేవు, కొండ గుహలు లేవు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళగలుగుతాం. ఎప్పుడు అధైర్యం వస్తుంది అంటే ప్రాణభీతి ఉన్నప్పుడు, ఇతరులకు అపకారం చేసే దౌర్భాగ్య లక్షణం ఉన్నప్పుడు. పరాపకారం చేసేవాడికి ప్రకృతిలో ఎక్కడ చూసినా మనకి భూతాలే కనపడతాయి. పరోపకారం చేయాలనుకున్న వాడికి ఎందుకంటే భయం? ఒకటి గుర్తుపెట్టుకోండి, పోయే కాలం వస్తే ఎక్కడున్నా పోతాం, ఇంట్లో కూర్చున్నా పోతాం. కాబట్టి యోగం బాగా లేకపోతే నెత్తి మీద చల్లగా ఉంటుందని పెట్టిన ఏసీ మిషన్ విరిగిపడి వాడు ఆసుపత్రి పాలవడం ఏమిటి? ఫ్యాను విరిగి నెత్తి మీద పడి తెచ్చిన వాళ్ళు లేరా? మంచి కారులో పెడుతుంటే కార్ యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళు లేరా? యోగం ఉన్నవాడు ఎక్కడైనా పోతాడు. ఆయు ఉంటే కీకారణ్యంలోకి వెళ్ళినా బతుకుతాడు. ధనము దైవవశం వల్ల నట్టడవిలో పడినా ఉంటుంది, మూల దాచుకున్నా పోతుంది. అందువల్ల ఎప్పుడు భయపడకండి. సాధారణంగా యాత్రలు కడుతున్న వాళ్ళు అదేదో అయిపోతుంది, ఇదేదో అయిపోతుంది, అక్కడెక్కడో చారుధామ యాత్ర కడితే గంగానది ప్రవాహం వచ్చేస్తుంది, మనల్ని కొట్టుకుపోయేలా చేస్తుంది, గంగలో దూకితే చస్తాం, గంగలో స్నానం చేస్తే చచ్చిపోతాం అంటే అంత తేలిగ్గా ఏమీ చావం. గంగానది మనల్ని పట్టుకుపోదు, అలాంటి పాపాత్ములు పట్టుకెళ్ళదు, పుణ్యాత్ములు పట్టుకుపోతుంది. చారుధామకి వెళ్ళేప్పుడు కేదారంలో పోయే యోగం అడుగుకొస్తుంది, అంత తేలిక వస్తుందా? వీడి బతుక్కి వీడేమో ఇక్కడే మళ్ళీ ఈ అరండలపేటలోనో బ్రాడీపేటలోనే పోయి యోగం ఉన్నవాడు చారధామకి వెళ్ళి అక్కడ పోడం, పోదామని వెళ్ళినా పోడం. కాశీలోనే చచ్చిపోదామని బిల్డింగులు కొనుక్కుని వచ్చి మళ్ళీ బాత్రూంలో చచ్చిపోయిన వాళ్ళు లేరు. నిర్భయంగా ఉండండి. ఈరోజు నుంచి పరమేశ్వరుడు మనకి ఈ జీవితం ఇచ్చాడు. ఈ జీవితంలో మనం పవిత్రంగా ఉన్నంత వరకు అకాల మరణం రాదు. అలాగని కావాలి ఎలక్ట్రిక్లు చేయి పెట్టమని కాదు బండి. ఇది విని అజ్ఞానంతో మృత్యువు రాదన్నారు గురువుగారండి అని ఆ ప్లగ్ తీయించి సుబ్బారావు గారు ఆ ప్లగ్లు ఉడదీయండి అని అందులో వెళ్ళితే అప్పుడు కావాలని పెడితే తస్తాం. తన ఎంత తాను ప్రమాదం మన నెత్తి మీదకి వచ్చినా పరమేశ్వర అనుగ్రహంతో బతుకుతామని చెప్తున్నాను అనమాట. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఇవన్నీ నేను భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఆ రోజుల్లో కేకారణ్యాల్లో చెట్ల కింద ఉపాసన చేశారు. ఏ పాములు ఏ క్రూర మృగాలు వాళ్ళనేమీ చేయలేదు. అందులో అగస్త్యుడి లాంటి తపస్సాయలకి ఏం భయం అండి? కేవలం 3 బిల్వవృక్షాలు ఉన్నాయి, మేతాంతా ప్రాంతం కేకారణ్యం, అనేక క్రూర మృగాలకు నిలయం. అటువంటి దండకారణ్యంలో శిష్యులతో చెట్ల కింద పడుకుని తెల్లవారుజామున లేచారు. సంకల్పపూర్వకంగా గోదావరిలో స్నానం చేశారు. స్నానం చేసి కాసేపు అక్కడ పార్థివలింగార్చన చేసుకున్నారు. మట్టితో గోదావరి తీరంలో ఉన్న మంచి ఒండ్రు మట్టితో అందమైన శివలింగం తయారు చేసి బిల్వపత్రాలతో యథాశక్తిగా పూజించారు వాళ్ళు. ఇంతలో ఈ శివుడికి ఏదో ఒక నైవేద్యం పెడితే బాగుండు అనిపించింది అగస్త్యునికి. అక్కడ ఏమీ లేవు, భక్తులకేసి తిరిగాడు. ఇంత అర్చన చేసాం, ఒక పండో అన్నము ఏదో ఒకటి పెడితే బాగుండు, వీలుంటే అన్న నైవేద్యం మంచిది కదా అన్నాడు ఆయన. నైవేద్యం శాల్యన్యేన సమాచరేత్. శాలిధాన్యం అని ఒక ధాన్యం ఉంటుంది, ధాన్యాల్లో శాల్యన్నం అని చిన్న సన్నని బియ్యం అట. ఈ సన్నని శాలి ధాన్యం మంచి రుచిగా కూడా ఉంటుంది, ఎక్కువగా అడవుల్లో దొరికేదట. శాలిధాన్యం దొరికితే ఎంత బాగుండు. ఆ ధాన్యంతో అన్నం వండి నైవేద్యం ఈశ్వరుడికి పెట్టి మనం తింటే మన జీవితం చరితార్థం అవుతుంది అన్నాడు పాప అగస్త్యుడు అని. అడవి కదా, ఇప్పటికిప్పుడు శాల్యన్నం ఎలా దొరుకుతుంది అన్నాడు ఆయనే కొంటెగా. ఆయనకు ఎదురుగుండా ఉన్న భక్తుల్లో ఒక ఆయన పేరు సుదర్శనుడు. ఈయన ఎవరో తెలుసుకో మీకు. సుదర్శనుడు అంటే అగస్త్యునికి సొంత సోదరుడు. చాలామంది అగస్త్యభ్రాత అంటారే, అగస్త్యునికి ఒక సోదరుడు ఉన్నాడు వాడి పేరు తెలియదని అగస్త్యభ్రాత అంటారు. ఆయన పేరు సుదర్శనుడు. చూడండి మీరు, ఉపపురాణాల్లో సూత సంహిత సౌనిక సంహిత రెండింట్లోనూ కూడా చెప్పారు ఆయన పేరు సుదర్శనుడు. నీవు సోదరుడు అన్నగారివి, జ్యేష్ఠభ్రాత పితృ సమహ అన్నారు. ఇంటికి పెద్దన్నగారు తండ్రితో సమానుడు. అన్నిటికీ మించి నాకు నువ్వు గురువువి, దైవానివి. నువ్వు ఆజ్ఞాపిస్తే ఇప్పుడే శాలిధాన్యం తెస్తాను అనగా ఆజ్ఞాపించాను తే అన్నాడు ఆయన. నా శక్తి ఏమీ లేదు, నా దగ్గర ఏమీ మహిమ లేదు, కానీ గురుభక్తి ఉంది. గురుభక్తి కలిగిన వాడు ఏమి కోరితే అది వస్తుంది అనుకుని ఆయన తన అన్నగారిని గురువుగా భావించి ఆయనని జపం చేసుకుంటూ అడవిలోకి వెళ్ళాడు. చిత్రం ఏంటంటే కొన్ని వరి మొక్కలు కనపడ్డాయి. ఆ వరి మొక్కలకి ధాన్యం కాసింది. వరి మొక్కలు అక్కడ అడవిలో ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అసలు అడవిలో ఎవరూ వరి వేయలేదు, అయినా అక్కడ వరి మొక్కలు కనపడ్డాయట. నీళ్లు పోయలేదు, ఎవరు నారు పెట్టలేదు, అయినా వరి మొక్కలు వచ్చాయి. ఆ వరి మొక్కలకి మంచి కంకులు ఉన్నాయి. చక్క కంకులు కోసాడు, మొత్తం మొక్కలు కొయ్యలేదు ఆయన. ఆయనకి పైన ఒక ఉపవస్త్రం ఉంది, పైన కండువా. ఈ కండువాలోకి ఆ వరి ధాన్యాన్ని తీసుకొచ్చాడు. అవి చూస్తే ఇంచుమించుగా ఒక సేరు ఉంటాయి, ఒక కేజీ బియ్యం ఉంటాయి. అమ్మాయ్యా, ఏదో ఒక ధాన్యం దొరికింది గురుకటాక్షం వల్ల అని పరుగు పరుగునొచ్చి, ఇదిగో సద్గురుదేవ, నీ దయవల్ల ఈ అడవిలో వరి మొక్కలు కనబడ్డాయి, వాటి ధాన్యం కంకులు కోశాను, ఆ కంకుల్ని ఉపవస్త్రంలో వేసి పై వస్త్రంలో వేసి పట్టుకొచ్చాను అని గురువుగారి ముందు ఇలా పోశాడు. గురువుగారి ముందు పెద్ద ఆకు ఉంది, ఆకులో పోశాడు. ఇప్పుడు తమాషా జరిగిందిట. ఆయన పట్టుకొచ్చింది కేవలం ఒక సేరు ధాన్యం. సేరు అంటే ఇంచుమించుకు 1 కేజీ. కానీ అలా వస్త్రంలోంచి పోస్తూనే ఉన్నట్ట ఆ ధాన్యం అలా పడుతూనే ఉందిట. అది కొన్ని 100 బస్తాల ధాన్యం అయిపోయింది చూస్తూ ఉండగా. ఈ పోసి ఆయనకి మతిపోయింది. ఆయనే బుర్ర కొక్కుని, భక్తులారా, నేను పైన వేసుకున్న కండువా చూశారు కదా, ఈ కండువా ఎంత, దీని బతుకెంత, ఇందులో 1 కేజీ కంటే ఎక్కువ బియ్యం పట్టదు, చిన్న కండువా ఇది. ఈ కండువాలో నేను 1 సేరు ధాన్యం పట్టుకొచ్చాను. ఆ ధాన్యాన్ని దులుపుతూ ఉంటే అలా వస్తూనే ఉన్నాయి, ఏదో 10-15 బస్తాల కింద కనపడుతున్నాయి ఇవి. ధాన్యం అలా వస్తూనే ఉంది, ఎలా వస్తుందో తెలియటం లేదు. ఎలా రావడం ఏమిటి? ఇదే గురుకటాక్షం అంటే, గురువుగారు శివుడికి నైవేద్యం కావాలి, నైవేద్యానికి బియ్యం కావాలన్నాడు అనగానే ఈ కేకారణ్యంలో వరి మొక్కలు కనబడ్డాయి, ధాన్యం కోశాను, ధాన్యం పట్టుకొస్తే ఇదిగో ఇంత కుప్ప అయ్యింది అన్నాడు ఆయన. ఇంతకీ ఆ ధాన్యం ఏమిటి? అదే శాలిధాన్యం అంట. సన్న ధాన్యం వచ్చింది, పైగా అడుగులో శాలిధాన్యం అంటే శాలిధాన్యమే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గురువుగారు కొంటిగా, సోదరుడు శిష్యుడు సుదర్శనుడు ధాన్యం పట్టుకొచ్చాడు, ఈ ధాన్యాన్ని దంచి బియ్యం ఎవడు చేస్తాడు? ఒలవాలంటే కష్టం కదా. అడవిలో పరికరాలు లేవు. తమ్ముడు పట్టుకొచ్చింది ముడి ధాన్యం. ధాన్యాన్ని పూర్వం రోట్లో వేసి రోకలతో దంచేవారు. దంచి తర్వాత ఏం చేసేవారనమాట? జల్లెడ పెట్టేవారు. జల్లెడ పెడితే ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి బియ్యం వేరైపోతాయి, మిగతా తుక్కు వేరవుతుంది. ఇక్కడ అడవిలో దంచడానికి రోలు లేదు, రోకలు లేదు, జల్లెడలు లేవు, తూర్పారు పట్టడాలు లేవు. ఇప్పుడు ఈ ధాన్యంలోంచి బియ్యం ఎలా వస్తాయి? వచ్చిన తర్వాత దాన్ని తీసి ఎప్పుడు వండుతాం? ఈలోపు అపరాహ్నం దాటిపోతుంది, అపరాహ్నం దాటిపోతే శివుడికి నైవేద్యం పెడతాం అన్నాడు ఆయన. అన్నగారు వెంటనే శిష్యులంతా, గురుదేవ ఓ పని చేస్తామండి, మీరు అనుజ్ఞ ఇస్తే మేమే గోళ్లతో ఒలుస్తామని అన్నారట. అక్కడ ఉన్న శిష్యులు ఇంచుమించుగా ఒక 100 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క గింజ చొప్పున తీస్తే గంటకి ఎన్ని గింజలు ఒలగలుగుతారు? నాబోటి వాడికైతే గోళ్ళు కూడా సక్రమంగా లేవు. ఏదో లాంటి యువకులు అంటే ఒలిచేస్తారు టపాటపా. ఎవడు పడితే వాడు ఒలవగలడా? సరే గురువుగారు నవ్వుతూ ఒలవండి అన్నట. చిత్రమేట తెలుసా, సరిగ్గా 24 నిమిషములు గడిచేసరికి ఎంత గొప్ప ధాన్యాన్ని వాళ్ళు ఒలిచేశారు. ఎలా ఒలిచారో తెలియదు ఎవరికి. వాళ్ళు ధాన్యములు ఒలిచి పక్కన పెడుతూ ఉంటే క్షణాలలో తుక్కు ఒక పక్కకు వచ్చింది, బియ్యం ఒక పక్కకు వచ్చే పెద్ద మూట బియ్యం వచ్చేసింది. వాళ్ళకి అర్థమైంది ఇదంతా గురు కటాక్షం అని. గురువుగారే సాక్షాత్ పరమేశ్వరుడు అని తెలుసు కదా, అగస్త్యుడు మహాత్ముడు అని తెలుసు కదా. ఇప్పుడు వండడం ఎలా మరి? ఈసారి గురువుగారు ఎవరిని పరీక్షించలేదు, లోపాముద్రకేసి తిరిగాడు. లోపాముద్ర పాపం శిష్యుల్లో ఒకడు ధాన్యం తెచ్చాడు, మిగతా శిష్యులంతా ఓపిక తెచ్చుకుని 24 నిమిషాల్లో ఎంత పెద్ద కుప్ప ధాన్యాన్ని ఒలిచి బియ్యం తయారు చేశారు. అన్నం వండే బాధ్యత పాపం మళ్ళీ శిష్యుల మీద ఎందుకు పెట్టడం? ఈ బాధ్యత నీది అన్నాడు ఆయన. అన్నం వండి పట్టుకురా అన్నాడు. వెంటనే ఆవిడేం చేసిందో తెలుసా, గురువుగారిగా భర్తకు నమస్కరించి, జాయి పరమేశ్వర నీ కటాక్షంతో మాకు ఈ శాల్యన్నం తయారవ్వాలి అన్నది. అన్నదో లేదో అక్కడ పెద్ద కుండ ప్రత్యక్షమయ్యింది, ఈ బియ్యం అంతా అందులో గడిపోయాయి. ఎవరూ కింద కట్టెలు పెట్టలేదు, నీళ్లు పొయ్యలేదు, వండలేదు, నిమేష మాత్రంలో అన్నం తయారైపోయింది. ఎంత గొప్ప శాల్యన్నంగా మారిపోయింది. ఈ అన్నమును పట్టుకెళ్ళి పార్థివలింగం పైన అభిషేకం కింద చేసి నైవేద్యం పెట్టేశాడు అగస్త్యుడు. ఇప్పుడు ఈ అన్నాన్ని అందరికీ ప్రసాదంగా పెట్టబోయాడు. పెట్టబోతూ ఉండగా అప్పుడు జరిగిందో తమాష, ఒక పిశాచం మొత్తం డొక్కలన్నీ ఎండిపోయి దంతాలు బయటకు వచ్చి, విట్లాచార్య సినిమాలు అస్థిపంజరాలు ఉంటాయి సారా, అలా అస్థిపంజర ఆకారంలో ఉన్న ఒక భూతం అక్కడికి వచ్చి దేహి దేహి అన్నది. వెంటనే అగస్త్యుడు ఏం కావాలి నీకు అన్నాడు. అయ్యా నా చరిత్ర ఒక దీనమైన కాదండి, ముందు ఆకలికి మాడిపోతున్నాను, ఇంత అన్నం పెట్టించండి అన్నట. అగస్త్యుడు తర్వాత మాట్లాడతాను, ముందు అన్నం పెడుతున్నాను అని శిష్యులందరిని ఆపి, ఈ శివప్రసాదం శివలింగం మీద నేను నైవేద్యముగా పెట్టిన శాల్యన్నంలో ఎంత భాగం ముందు ఈ పిశాచానికి పెడుతున్నాను అని ఒక గుప్పెడు ముద్ద తీసి ఆ పిశాచిని చేతిలో పెట్టి, తిను నిశ్చింతగా అన్నట. నేను ఏమీ తినలేనండి అన్నాడు వాడు. కాదు నేను చెప్పాను తిని అన్నట్టు ఆయన. వెంటనే ఆ పిశాచం నోట్లో పెట్టుకోగానే టక్కన ఆ పిశాచానికి అందమైన ఒక మానవ రూపం వచ్చింది. వాడు సామాన్యుడు కాదు, బాగా చదువుకున్న ఒక పండితుడు, తెల్లని శరీరంతో మంచి వస్త్రాలు ధరించి క్షణాల్లో ఒక పండితాకారంలో ప్రత్యక్షమయ్యాడు. అన్నీ ఎరిగుండి కూడా అగస్త్యుడు ఏమి ఎరగనట్టుగా, నాయన ఇప్పుడు ఇంత అందంగా ఉన్నావు, చెవులకు కుండలాలతో పట్టు వస్త్రాలతో సుందరాకారుడైన ఒక పండితుడి రూపంలో ఉన్నావు, అటువంటి నీకు ఈ వికృతమైన భూతాకారం ఏమిటి, ఏ ఆహారము తినలేకపోవడం ఏమిటి, ఆకలికి మాడిపోవడం ఏమిటి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఈ వివరం అంతా మా శిష్యులకి చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఆ పండితుడిగా మారిన పాత పిశాచం, మాజీ పిశాచం, ప్రస్తుతం పండితుడు, ఆయన అన్నాడు గురువుగారికి అందరికీ నమస్కరించి, మహాత్ములారా, పూర్వజన్మలో నేను ఒక మహాపండితుణ్ణి, బాగా చదువుకున్నాను, 4 వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చదువుకున్నాను, అంతో ఎంతో మంత్రశాస్త్రము చదువుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు శివనైవేద్యం తినకూడదు అని ఎవడో నాకు చెబితే అది నమ్మే. శివుడికి నివేదన చేసిన ప్రసాదం తినకూడదట, శివనైవేద్యం పారేయాలట, శివుడికి పెట్టిన నైవేద్యం తింటే ప్రమాదంట పాపంట అని ఒక భావన నాలోకి వచ్చింది. దాంతో రోజు శివుడికి నైవేద్యం పెట్టి ఈ నైవేద్యాన్ని బయట పారవేసేవాడిని. పశువులకు పెట్టేవాడిని, నేను మాత్రం తినేవాడి కాదు. శివుడికి అరటిపండు నైవేద్యం పెడితే ఈ అరటిపండు పట్టుకెళ్ళి ఆవులకో వాటికో పెట్టేవాడిని. నేను నా జీవితంలో ఎప్పుడూ నైవేద్యం తినలేదు. వండిన అన్నమంతా పశువులకు పెట్టేసేవాడిని. శివ నైవేద్యం మీద ద్వేషం పట్టుకుంది నాకు తెలియకుండానే. శివుడికి ఈ విధంగా నైవేద్యం పెట్టడం మానేశాను. కొంతకాలం పోయాక అసలు శివుడికి నైవేద్యం పెట్టి తినకూడదన్నప్పుడు శివుడికి ఎందుకు పూజ అనిపించింది. దాంతో శివ పూజ మానేశాను. శివనామం అంటే అసహ్యించుకునేవాడిని. ఈ విధంగా రోజు శివనామాన్ని అసహ్యించుకొని శివుణ్ణి తిట్టి శివ నైవేద్యానికి దూరమై అన్యదేవతారాధన చేసిన తక్కిన అందరి దేవతల్ని పూజించాడు. ఒక్క శివుణ్ణి ద్వేషించేవాడ. శివుడి యొక్క నైవేద్యం తినేవాడు కాదు. చివరికి అలాగ శివ నైవేద్యం తినకుండా శివ ద్రోహంతో శివద్వేషంతో చచ్చిపోయాను. చావగానే ఈ పిశాచి జన్మ వచ్చింది.